Gracias, Estelaren.
También Discord, gracias.
ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారు ఎదుట రూపాంతరము పొందాను. ప్రజలారని
థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత సిస్టర్ శ్యామలా గారు ట్రైనింగ్ టీమ్ నుంచి 2-3 వచనాలు.
ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వల్లే తెల్లను ఆయను. ఇదిగో మోషయు ఏలియయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి.
థ్యాంక్ యూ సిస్టర్. అలాగే బ్రదర్ లక్ష్మీనారాయణ గారు వినుకొండ కోఆర్డినేటర్ 4 వచనం.
సిస్టర్ వాయిస్ గట్టిగా రావట్లేదు, వినపడట్లేదు.
వాయిస్ బాగానే వస్తుంది బ్రదర్, మీరు నోట్ లో పెట్టుకోండి.
సిస్టర్ గారు అప్పుడు పేతురు ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. సిస్టర్ గారు
తర్వాత బ్రదర్ అచ్చయ్య గారు పల్నాడు కోఆర్డినేటర్ 5 వచనం. సమయం తీసుకుంటాం.
అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను.
థ్యాంక్ యూ. అలాగే సిస్టర్ సుమా ప్రదీప్ గారు బాపట్ల ఉమెన్ కోఆర్డినేటర్ 6 వచనము.
శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా
సిస్టర్ రమా గారు ప్రకాశం కిడ్స్ కోఆర్డినేటర్ 7-8 వచ్చినారు.
సిస్టర్ ప్రైజ్లా, యేసు వారి ఎద్దుకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరూ వారికి కనబడలేదు.
ప్రైజ్ లెడ్ సిస్టర్ థ్యాంక్ యూ. సిస్టర్ కెజియా గారు ప్రకాశం కిడ్స్ కోఆర్డినేటర్ 9 వచ్చిన.
ప్రైజ్ లెడ్ సిస్టర్.
సమయం తీసుకుందమ్మా.
వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించను. ప్రైజ్ లార్డ్ సిస్టర్.
థ్యాంక్ యూ సిస్టర్. అలాగే సిస్టర్ భారతి గారు ప్రకాశం సచివాలయం కోఆర్డినేటర్ 10 వచనము.
ప్రైజ్ లార్డ్ సిస్టర్. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి.
థ్యాంక్ యూ సిస్టర్. అలాగే సిస్టర్ శ్రవంతి గారు ప్రకాశం సచివాలయం కోఆర్డినేటర్ 11-12 వచ్చినారు.
ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టినన్న మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. వారు అతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానను. ప్రైజ్ లార్డ్ సిస్టర్.
థ్యాంక్ యూ సిస్టర్. అలాగే చివరిగా సిస్టర్ సుసన్న కిరణ్ గారు ట్రైనింగ్ టీమ్ నుండి 13 వచనం.
సిస్టర్ వందనాలు. అప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించి తమతో చెప్పారని శిష్యులు గ్రహించిరి.
థ్యాంక్ యూ సిస్టర్. చదివి సహకరించిన ట్రైనింగ్ టీమ్ మెంబర్స్ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ స్టడీని లీడ్ చేయాల్సిందిగా మన మధ్యలో ఎస్ఎఫ్జే ఫౌండర్ గారు సిఐ మహేష్ అన్న ఉన్నారు. అన్నకు సమయాన్ని అప్ప చెప్తున్నా. అన్న ప్రైజ్ లేడు. అన్నా
ప్రైజ్ లేడు. అన్న నా వాయిస్ వస్తుందమ్మా?
వస్తుంది అన్న. తీసుకోండి అన్న. థ్యాంక్ యూ.
ప్రార్థన చేసుకుందాం. తల్లి వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవా, దయగలిగిన రక్షక సర్వాధికారి ఘనమైన ఉన్నతమైన మీ నామమును స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ దినం 16వ తేదీని బట్టి మీకు వందన ప్రభా. ఉదయాన్నే నీ పాదాలను ఆశ్రయించి స్తుతించడానికి, ప్రభా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందన. దేవగ్రంథమైన బైబిల్ బట్టి మీకు వందన. దేవాలను స్తుతిస్తూ ఉన్నా మరొకసారి మేమందరం కలిసి నీ పాదాలు తెలిపొచ్చుండగా ఉదయకాల బైబిల్ స్టడీని మా అందరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి, సోదరుడు శ్రీనివాస్ మీరు బలపరచండి, శ్యామలాన్ని బలపరచండి, లక్ష్మీనారాయణ మీరు బలపరచండి, ప్రభాచార్య మీరు బలపరచండి, సుమా సిస్టర్ని బట్టి మీకు వందనాలు, రమా సిస్టర్ని, కేజీఆర్ భారతి సిస్టర్ని, శ్రవంతి సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకుని, సుసన్నాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఉమ్మడి గుంటూరు సహవాసాలన్నింటినీ మీరు బలపరుస్తూ ఉన్నారు, మీకు వందనాలు. ఈ బైబిల్ స్టడీ సంభాషణ వచ్చిన వారికి అందరూ కూడా దీవెనకరంగా మీరు ఉంచండి. ప్రధానంగా ఈ ప్యాసేజ్ ని మేము ఇంకా క్లారిటీతో అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ, దయగల హస్తాలకి మీ హస్తాలకి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బైబిల్ స్టడీని చక్కగా లీడ్ చేసిన సోదరి కృపా బెనర్జీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆల్రెడీ గైడ్ లైన్స్ విన్నాం. గైడ్ లైన్స్ ప్రకారంగా చదివిన వాక్య భాగాన్ని సులభ భాషలో మాట్లాడాలి, మీ సొంత మాటలో మాట్లాడాలి. చదివిన వాక్య భాగాన్ని సొంత మాటల్లో చెప్పటం. అందులో సహోదరుడు శ్రీనివాస్ మొదటి వచనం.
ట్రైలర్ సార్.
ట్రైలర్
6 దినమైన తర్వాత యేసయ్య పేతురును, యాకోబును, అతని సహోదరుడు యోహానును ఎంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతరంగా వారు ఎదుట మహిమ రూపాంతరం పొందాను అని నాకు అనుకున్నా సార్.
ఏం చేశారు శ్రీను?
సార్ సొంత మాటల్లో నాకు అర్థమని చెప్పుకోండి సార్.
సొంత మాటలు ఏం చెప్పలా, అక్కడ వాక్యాన్ని చదివా, అక్కడ వాక్యాన్ని మనం చదివా, చదివిన వాక్యాన్ని సొంత మాటల్లో చెప్పు.
6 రోజులైన తర్వాత యేసయ్య పేతురును, యాకోబును, అతని సహోదరు యోహానును ఎంత పెట్టుకుని కొండ మీదకి ఏకాంతరంగా తీసుకుని వెళ్ళారు సార్. అక్కడ వాళ్ళ ఎదురుగా యేసయ్య మహిమ రూపాంతరం పొందాను.
రైట్. తర్వాత 2-3 వచనాలు శ్యామల.
ఆయన వారి ముందు రూపాంతరం పొందారు. రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖం సూర్యుని వల్ల ప్రకాశించింది, అలాగే ఆయన వస్త్రాలు తెల్లగా మారాయి. అప్పుడు మోషే ఏలియాలు యేసుతో మాట్లాడుతూ శిష్యులకు కూడా కనిపించారు. వందనాలు.
అంతే, అక్కడ వాక్యాన్ని సొంత మాటలో చెప్పినాం. ఈ మనం కోఆర్డినేటర్స్ గా లీడర్స్ గా ఉన్న వాళ్ళని ఈ బైబిల్ స్టడీలో తీసుకుని మీట్లో పెట్టుకో శాంలో తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కొంచెం గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు చేయగలిగితే మీ జిల్లాలో బైబిల్ స్టడీని బాగా నడిపిస్తారు అన్నది ఉద్దేశం. అందుకోసం కొంచెం మీరు అట్లాగే సిద్ధపడి వచ్చారని భావిస్తా ఉన్నా. తర్వాత 4వ వచనం లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు అంటే ఏఎస్ఐ గారండి?
కాదు సార్.
కాదు, అర్థం కాలేదు
సార్. నేను బ్యాంక్ లో పనిచేస్తాను.
బ్యాంక్ లో పనిచేస్తారు. తర్వాత శ్రీను హెడ్ కానిస్టేబులా కానిస్టేబులా?
సార్ కానిస్టేబుల్ సార్. నేను
పీసీ. నాగయ్య రాస్తున్నప్పుడు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లేకపోతే వాళ్ళ ర్యాంక్ ఏంటో రాస్తే మీనింగ్ఫుల్ గా ఉంటది. తర్వాత లక్ష్మీనారాయణ గారు 4వ వచనం సొంత మాటలో చెప్పండి
సార్. ప్రైజ్ లార్డ్ సార్. 4వ వచనంలో పేతురు గారు యేసు ప్రభు వారిని చూసి మనం ఇక్కడే ఉన్నాం, మనం ఇక్కడే ఉన్నా
ఉందాం యేసు ప్రభు గారు, మనం ఇక్కడ ఉన్నట్టు మంచిది అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ మీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, పర్ణశాలలు అది కూడా మీకు ఇష్టమైతే మీకు కట్టిస్తాను యేసు ప్రభు గారు అని చెప్పి యేసు ప్రభు వారికి పేదరు గారు అంటారు సార్.
ఎస్ బ్రదర్, బాగుంది. ఐదో వచ్చిన కానిస్టేబుల్ వచ్చి పల్నాడు కోఆర్డినేటర్
సార్. పై వచనానికి కొనసాగింపుగా అతడు ఇంకను మాట్లాడుచుండగా, అంటే పేతురు గారు ఇంకను మాట్లాడుచుండగా, ప్రకాశమైన ఒక వెలుగు ఒకటి, మేఘం ఒకటి వారిని కమ్మినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు సార్. ఇదిగో ఆయన నా ప్రియకుమారుడు, నేను ఆయన ఎంత సంతోషిస్తున్నాను. దేవుడే స్వయంగా వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనం చూస్తున్నాం సార్. ఈయన నా ప్రియకుమారుడు, ఆయన ఎందు నేను సంతోషిస్తున్నానండి. ఈయన మాట వినుడి అని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టింది, మేఘంలో నుంచి ఒక శబ్దం అనేది పుట్టింది. ఈయన నా ప్రియకుమారుడు, ఆయన ఎందు నేను ఆనందిస్తున్నానని ఒక మేఘం చెప్పినట్లుగా మనం వచనంలో చూస్తున్నాం సార్. ప్రైజ్ లార్డ్ సార్.
బాగుంది, నువ్వు చెప్పింది కామెంటరీ లా ఉంది. వచనం చదివి దానికి వివరించుకుంటే అనటం అది సొంత మాటల కంటే కూడా కామెంటరీ లా ఉంటది. సరే, తర్వాత ఆ సుమా ప్రదీప్ గారు ఆరో వచనం ఇచ్చారా.
శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా, అంటే ప్రభు ఈ ప్రభు వారు మాటలు వినగానే, వారు ఈ మాటలు వినగానే భయపడిపోయి బోర్ల పడి, అంటే భయపడి బోర్ల పడి భయపడ్డారు సార్.
అంతే, అక్కడ అదే ఉంది, అది చెప్తే సరిపోద్ది. తర్వాత 7-8 వచనాలు రమా సిస్టర్ ప్రకాశం కిడ్స్ కోఆర్డినేటర్
సార్. ప్రైజ్ లెట్స్. శిష్యులు భయపడి కింద పడిపోతారు, యేసే వచ్చి వారిని ముట్టి భయపడొద్దు లేవండి అని చెప్తారు. శిష్యులు లేచి చూడగానే అక్కడ యేసే తప్ప వారికి ఎవరు కనిపించలేదు సార్.
ఒకసారి నీల్మసీయగా రెస్పాండ్ అవుతారా? నాగయ్య గాని ఇప్పుడు ఆవిడకేమో 6 చిన్న తోక ఉన్నది ఇచ్చావు, ఈవిడికేమో 2 ఇచ్చావు, ఏమని అర్థం చేసుకోవాలి? కనీసం వచనం ఎంత ఉందో చూసి ఏమన్నా ఇస్తున్నట్టేనా? అది చూడు, కొంచెం మిస్టేక్ వస్తుంది. అట్లా కాదు కదా, చిన్న వచనం ఉంది కాబట్టి సుమా ప్రదీప్ గారికి 6-7 ఇవ్వాలి, ఈ సిస్టర్కి 2 ఇచ్చావు, ఆవిడకు 1 ఇచ్చావు. 2 ఇచ్చే పద్ధతే లేదు, లేకపోతే పెడితే తక్కువ వచనాలు వచనాలు కలపాలి. సరే, తర్వాత కెజియా 9 వచనం అమ్మా.
ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ అమ్మా.
యేసు ప్రభు తన శిష్యులతో కొండ దిగి వస్తూ మనిషి కుమారుడు చనిపోయి లేచి వరకు పై రూపాంతర దర్శనము ఎవరితోనూ చెప్పవద్దని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించింది. ప్రైజ్ లార్డ్ సార్.
బాగుంది. 10 వచనం ప్రకాశం సచివాలయం కోఆర్డినేటర్ భారతి గారు.
ప్రైజ్ లార్డ్ సార్.
అమ్మా ప్రైజ్ లార్డ్.
శిష్యులు యేసయ్యను అడుగుతారు సార్, ఏలియా గారు ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెబుతున్నారని యేసయ్యను శిష్యులు అడుగుతారు.
ఓకే అమ్మా. 11-12 ప్రకాశం సచివాలయం కోఆర్డినేటర్ శ్రవంతి గారు.
14 సార్. ఏసయ్య ఏలియా వచ్చే మాట నిజమే అని చెప్తారు సార్, అలాగే ఏలియా కూడా వచ్చారు కానీ ఏలియా గారిని గుర్తుపట్టలేదు, మనిషి కుమారుడు కూడా గుర్తుపట్టకుండా వారికి ఇష్టం వచ్చినట్టు చేశారు, అలాగే మనిషి కుమారుడు కూడా అవుతున్నారు అని చెప్పి చెప్పారు సార్. 11-12 శ్రమలు పొందుతున్నారని చెప్పి
చెప్పారు.
అప్పుడు శిష్యులు స్తంతో చెప్తుంది బాప్తిస్మ యోహాన్ గురించి అని అర్థం
చేసుకున్నా. చక్కగా ధైర్యంగా మీరు 13 ఈ 10 చక్కగా చదివారు, సొంత మాటల్లో కూడా చెప్పమన్నప్పుడు చెప్పారు. ఇక్కడ నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే ఆ చెప్పిన విషయాల్లో ఏమైనా మిస్ చేస్తే, సొంత మాటల్లో మాట్లాడమన్నప్పుడు ఏమైనా మిస్ చేసినా ఏమైనా కలిపినా అర్థాలు వేరేగా చెప్పినా ఇక్కడ ప్రేమపూర్వకంగా దిద్దుబాటు చేయాలి. సొంత మాటలో చెప్పిన ఈ 10 మందిలో ఉన్న వచనాన్ని ఉన్న విషయాన్ని వదిలేశారు, లేని విషయాన్ని పెట్టారు, అక్కడ ఉన్న వచనానికి వారి సొంత మాటల్లో వేరేగా చెప్పారు అనేవైనా మీరు కరెక్షన్ చేయగలిగితే వారు సరి చేసుకోగలుగుతారు, వారు సరి చేసుకోగలుగుతారు. కాబట్టి స్టడీ టీమ్ మీ 13 వచనాలు మీ వచనం కాకుండా పక్క వారి వచనాలు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాట్లాడాలి. అట్లాగే పార్టిసిపెంట్స్ కు మనం మీ అందరూ కూడా ఆహ్వానం, మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, మీరు కూడా బైబిల్ స్టడీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి చాట్ బాక్స్ మీరు వాడుకోవాల్సిందిగా కూడా నేను మనవి చేస్తున్నాను. రైట్, ఏమైనా మాట్లాడతారా, అభ్యంతరాలు ఏమైనా మాట్లాడతారా? దాని అర్థం ఏంటంటే మీరు పక్క వాళ్ళు చదువుతా ఉన్నప్పుడు పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరేం వింటలేరు, మీరు కేవలం మీ వచ్చిన మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనుకోవాలి. మీరేం మాట్లాడకపోతే, లేకపోతే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తా ఉంటే తప్పకుండా పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లు ఏమైనా చెప్తే వాళ్ళు అవి కూడా చేయకుండా జాగ్రత్త పడతారు.
మొదటి వచ్చిన అన్న వివరించినప్పుడు అక్కడ రూపాంతరం పొందిన దగ్గర మహిమ యాడ్ చేశారన్న.
రూపాంతరం అన్న కాడ మహిమ రూపాంతరం అన్నారు శ్రీనివాస్ మాటలో. మహిమ రూపాంతరం అన్న మాట దగ్గర అనొచ్చు, కానీ యాడ్ చేశారని తన అబ్జర్వేషన్ చెప్తున్నారు. బాగుంది శ్యామ్, ఇంకా చెప్తావా? ఇంకేమైనా చెప్తారా?
వందనాలు
సుసన్న.
అన్న మొదటి వచనంలో ఒక కొండ మీద అన్నారు, కానీ ఎత్తైన ఒక కొండ మీద అన్న మాట మిస్ అయింది.
మొదటి వచనంలో ఒక కొండ అన్నారు, కానీ ఎత్తైన కొండ అన్న మాట మిస్ అయింది. ఓకే అమ్మా, ఇంకేమన్నా యాడ్ చేస్తారా?
రెండో వచనంలో కూడా తెల్లని వెగును అనే దగ్గర సిస్టర్ వెలుగు వలె అనే మాట మిస్ అయింది.
ఏమన్నారమ్మా?
వెలుగు వలె అన్న మాట మిస్ అయిందంట.
వెలుగు వలె అన్న మాట మిస్ చేశారు అని అంటారు. ఓకే, రెండో వచ్చిన శ్యామలా దాంట్లో వెలుగు వెలే, ఇవేమి బ్లంటర్ మిస్టేక్ ఏం కాదండి, జస్ట్ బ్లంటర్ మిస్టేక్ కాదు, ఏమైనా అక్కడ మిస్ చేస్తే మాట్లాడతారు. నెక్స్ట్
అన్న వందనాలు. అన్న వెలుగు వెలే నేను యాడ్ చేశానన్న చెప్పాను.
వెలుగు వెలే చెప్పారు, ఓకే, వెలుగు వెలే చెప్తే సంతోషం. మిగతాది ఏమైనా మాట్లాడతారా మిగతా వచనాల మీద?
అన్నా నేను మాట్లాడచ్చా?
తప్పకుండా కృప, మాట్లాడచ్చు.
థ్యాంక్ యూ అన్నా. 12వ వచనం నుంచి సిస్టరు రాబో ఏలియాకి ఏం చేశారో, ఏ మనిషి కుమారుడు కూడా అదే చేశారు అని ఆల్రెడీ జరిగిపోయిందిగా చెప్పారు, కానీ మనిషి కుమారుడికి అలాగ చేస్తారు, ఫ్యూచర్ లో చేస్తారని ప్రభు వారు చెప్పారని అది ఒక్కటి.
బాగుంది, ఇక్కడ మనిషి కుమారుడికి అలాగే చేశారు అని చెప్పారు, కానీ ఆ సందర్భం ఇంకా జరగలేదు, చేస్తారు అని చెప్పారు, పొందబోచున్నాడు కాబట్టి చేస్తారని చెప్పాడు అని కృప అంటుంది. బాగుందమ్మా, ఇంకేమైనా చెప్తారా కరెక్షన్స్? సరిపోతాయి, మీరు పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా అబ్జర్వ్ క్లియర్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే ఈ విషయాలు మీరు మాట్లాడగలుగుతారు. మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తా ఉన్నాం. సొంత మాటలో చెప్పారు, అభ్యంతరాలు కూడా మాట్లాడుకున్నాం, తర్వాత ప్రశ్నల్లోకి వెళ్తున్నాం, ప్రశ్నలు సమాధానాలు లోకి వెళ్తున్నాం. అంటే మీరు ప్రశ్నలు అడగొచ్చు, మీ వాక్యం మీద మీరు ప్రశ్నలు అడగటం సరైనది కాదు, మీ వాక్యం మీద మీరు సమాధానాలు చెప్పగలగాలి. పక్కవారు వచ్చిన వాళ్ళు మీకేమైనా అర్థం కాకపోతే ప్రశ్నించవచ్చు. ఈవెన్ సమయం ముందుగానే మీకు పోర్షన్ ఇవ్వబడింది కాబట్టి మీకు సమాధానం స్టడీ చేస్తుంటే మీరు ప్రశ్న అడిగి దాని డిస్కషన్ లో పెట్టడం కంటే కూడా మీ సమాధానం మీరు చెప్పేయచ్చు. అప్పుడు అవసరమైతే డిస్కషన్ పెడతాం. సో మనం వచ్చిన మెంబర్ వచ్చిన డిస్కషన్కి వెళ్తా ఉన్నాం. అందులో మొదటి వచ్చిన సహోదరుడు కానిస్టేబుల్ శ్రీనివాస్, నీ వచనంలో ఏమైనా మాట్లాడే ఉన్నాయా శ్రీను?
సార్ ఏం లేవు సార్, క్లారిటీగా ఉంది.
సో ఆయన చాలా క్లారిటీతో ఉన్నాడు శ్రీనివాసు. మీకేమన్నా ప్రశ్నలుంటే ఆయన క్లారిఫై చేయగలుగుతారు. మొదటి వచనం మీద ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు.
సార్ ప్రైజ్ పెడితే
రమా, ప్రైజ్ అడమ్మా.
సార్ శిష్యులు 12 మంది కదా సార్, ఈ ముగ్గురునే తీసుకువెళ్ళడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా అని నా డౌట్ సార్.
స్త్రీను ప్రశ్న నీకు అర్థమైంది అనుకుంటున్నాను. తను 12 మందిని తీసుకుని వెళ్లకుండా ముగ్గురునే తీసుకువెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతున్నారు. ఏమైనా మాట్లాడతావా
సార్? ఈ ముగ్గురు ఏసైతే చాలా దగ్గరగా ఉంటున్నారు సార్, ప్రతి విషయంలో వారిని తీసుకుని అని నేను అనుకుంటున్నాను.
బాగుంది, నీ ఆలోచన బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారండి ఈ ప్రశ్న మీద? స్టడీ టీమ్ ఇంకేమైనా మాట్లాడతారా? 12 మంది ఉండగా ముగ్గురినే రూపాంతర పర్వతం మీదకి తీసుకువెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు. అట్లాగే చాట్ బాక్స్ లో కూడా చక్కగా రెస్పాండ్ అయ్యారు. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అయిన దాంట్లో ఒక్క మాట, డిఎఫ్జి కోదాడ మురళి గారు వాయిస్ రావట్లేదు అంటున్నారు, కానీ వాయిస్ క్లియర్ గా ఉంది, మీరు ఏమైనా నెట్ సరిగ్గా లేదేమో చూసుకోండి. ప్రసాద్ గారు కూడా అంటున్నారు. శామీర్ అన్నాడు వెలుగులాగా అన్న విషయాన్ని శ్యామలక్క మిస్ చేశారట. కృపా బెనర్జీ కూడా ఆ మాట అన్నారు, శ్యామల నేను చెప్పాను అన్నారు. ఒకవేళ చెప్పాను అని అనుకుని ఉంటారు, ఇద్దరు అబ్జర్వ్ చేశారు కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. సుశీల గారు మహిమ రూపాంతరం అన్నారు అని అన్నారు, అబ్జర్వ్ చేశారు. బాగుంది, మీరు చక్కగా వింటున్నారు, మీరు మెసేజ్ పెడుతున్నారు. 11వ వచనం నుంచి శామ్యూయేలు అంటాడు, 11వ వచనం ఎవరిది? స్రవంతి గారిది. సమస్తాన్ని చక్క పెడతారు అన్న మాట మిస్ చేశారట. చిట్టమ్మ గారు అన్నారు, అది ఆడుకృపాబ్ అని చెప్పారు. తర్వాత విజయచంద్ర అంటాడు, సమస్తం చక్కబెట్టిన అన్నదాన్ని మిస్ చేశారు. కర్నూలు టీచర్స్ నుంచి అంటున్నారు, కర్నూలు టీచర్స్ నుంచి 3వ వచనం 5వ వచనం 5వ వచనం అంటే వచ్చేది, 5వ వచనం ఒక శబ్దం పుట్టాను అన్న వాక్యాన్ని అలాగే చెప్పారు. ఒక శబ్దాన్ని విన్నారు అని గాని వినబడింది అని గాని సొంత మాటలో చెప్పవచ్చు. ఓకే, సరే బాగుంది. మరొక ప్రశ్న మంజుల విజయ్ మెదక్ నుంచి, రూపాంతరం అంటే ఏంటి అని అడిగారు. శ్రీను అది కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న అడుగుతున్నారు రైట్. ఈ ప్రశ్న మీద మీరు మాట్లాడొచ్చుక, ముగ్గురునే ఎందుకు తీసుకెళ్లారు, మిగతా వాళ్ళు ఉన్నారు కదా అంటే ఆ ముగ్గురు క్లోజ్ గా ఉన్నారు అన్నమాట శ్రీను అంటున్నాడు. ఇంకేమన్నా మాట్లాడితే మీరు పెట్టచ్చు, చాట్ బాక్స్ లో పెట్టచ్చు. స్టడీ టీమ్ ముఖ్యంగా డిస్కస్ చేయాలి. అలాగే రూపాంతరం అంటే ఏంటి అన్న ప్రశ్నను కూడా ఉంది కాబట్టి దాని మీద కూడా మీరు మాట్లాడాలి. శ్రీను రూపాంతరం అంటే ఏంటి కూడా మాట్లాడతావా?
సార్ సార్ రూపాంతరం అంటే యేసు యొక్క రూపం మారిపోయింది సార్. ఆయన ముఖము సూర్యుని లాగా వస్త్రములు ఎరుగువలే ప్రకాశించింది.
రూపం మారడం, రూపాంతరం అంటే రూపం మారడం అంతేనా నువ్వు అనేది శ్రీను?
అంతే సార్.
ఓకే, ఏసయ్య రూపం మారడం, రూపాంతరం అన్నారు. బాగుంది. ఈ రెండు ప్రశ్నల మీద ఇంకొకరు ఎవరైనా మాట్లాడితే శ్రీను చెప్పిన సమాధానాల మీద ఏకీభవించినా విభేదించినా ఇంకా మీరు బెటర్ గా చెప్పగలరా, మీరు మాట్లాడవచ్చు.
సార్ ఇంకొక ప్రశ్న సార్.
లక్ష్మీనారాయణ గారు మరొక ప్రశ్న అడుగుతున్నారు. ఎస్ బ్రదర్.
సార్ ఇక్కడ మొదటి వచనంలో పేతురును యాకోబును సహోదరైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయాను సార్. అక్కడ ముగ్గురిని వెంట పెట్టుకుని పోయాను, మళ్ళా కొద్దిసేపు ఏకాంతముగా అను సార్. అది అది ఎలా అని నాకు అర్థం కాలేదు సార్. అంటే ముగ్గురిని పోయారన్నారు,
ఏకాంతమని కూడా ఉంది, మరి ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు ఉంటే మరి ఏకాంతం కాదు కదా అని కూడా లక్ష్మీనారాయణ గారు అడుగుతున్నారు. అది కూడా చెప్పాలి. శ్రీను దీని మీద ఏమైనా మాట్లాడతావా? ఈ 10 మంది ఉన్నారు, 10 మందిలో ఎవరు మాట్లాడకుండా కాముగా ఉంటే అర్థం లేదు. మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని ఏడలుగా పెట్టి అర్థం లేదు. మీరు కనీసం మాట్లాడాలి.
అన్నా.
ఎస్ అమ్మా.
యేసుప్రభు వారు వారి ముగ్గురిని తీసుకుని వెళ్లారు ఏకాంతంగానా ఒంటరిగానా అంటే ముగ్గురిని కూడా తీసుకెళ్లారని లూకా గారు రాశారన్నా 9:28 కాంట్రడిక్షన్ ఏం లేకుండా ఈ మాటలు చెప్పింది మొదలుకొని రమారమి 8వ దినములు అయిన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కాను. సో ముగ్గురిని తీసుకొని వెళ్లారు.
అదే ఏకాంతము అంటే ముగ్గురు వస్తారా ముగ్గురు కాకుండానా? ఏకాంతం అంటే ఒక్కరే వెళ్ళటం కదా, అది ప్రశ్న అమ్మా.
అదే అన్నా, మిగతా వాళ్ళు లేకుండా వీళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్లారు అనేది నాకు అర్థమైంది.
ఓ, మిగతా వాళ్ళని కాకుండా ముగ్గురిని తీసుకెళ్తే ఏకాంతం అవుతుందా?
సార్ ప్లేరారు సార్.
శ్రీను.
అక్కడ ముగ్గురు వెళ్ళినా ప్రార్థించింది చేసి ఒకడే సార్, అందుకని ఏకాంతంగా ప్రార్థించారని.
ముగ్గురు వెళ్ళినా ప్రార్థన చేసింది ఏసయ్యే, మిగతా వాళ్ళు ప్రార్థన చేయట్లేదు అని అంటాం. ఓకే. చేసమ్మా.
మా లోకస్ మాట ఇదే సందర్భం అన్నా 9:29 ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారని చెప్పి 29 ఉందన్నా. కింద చూస్తే 32 వాళ్ళంతా నిద్రమత్తులో ఉన్నారు, ప్రభువారు తీసుకెళ్లారు గానీ ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారు, మేబీ కొంచెం దూరంలో వాళ్ళు నిద్రమత్తులో ఉన్నారన్నట్టుగా ఉంది. అవునన్నా, 9:32.
బాగుంది, ఆలోచన బాగుంది. కాబట్టి ప్రశ్న అడిగిన లక్ష్మీనారాయణ గారికి చెప్తున్న సమాధానం ఏంటంటే వెళ్ళినప్పుడు ముగ్గురిని తీసుకుని వెళ్ళినా ఆయన ముగ్గురులోంచి కూడా సెపరేట్ అయ్యి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి సెపరేట్ అయ్యారు కాబట్టి అలా రాయబడింది అని అంటున్నారు. లక్ష్మీనారాయణ గారు మీకేమైనా అర్థమైందా?
సార్ అర్థమైంది సార్.
రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. తర్వాత ఏమన్నారు, ముగ్గురిని ఎందుకు తీసుకెళ్లారు ఆ మాట మీద ఏమన్నా మాట్లాడతారా? ఇంకొక ఒకరిద్దరు మాట్లాడితే బాగుంటుంది. 12 మంది ఉన్నారు కదా, ముగ్గురిని తీసుకెళ్లారు ఏంటి అని అడిగారు. మాట్లాడండి అమ్మా.
అన్నా ఈ ముగ్గురు యేసుక్రీస్తు ప్రభు వారికి అత్యంతంగా దగ్గరగా ఉన్నవారు అని బ్రదర్ ఇందాక చెప్పారు. దాంతో పాటు ఇదివరకు 2 సార్లు ఆయన బహిరంగంగా ఒకసారి అద్భుతం చేసినప్పుడు అంటే యాయూర్ కుమార్తెను లేపినప్పుడు కూడా వారే ఉన్నారు. అలాగే గెత్సెమన్ తోటలో ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు కూడా వారే ఉన్నారు. అంటే వారి యొక్క విశ్వాసం యేసుక్రీస్తు ప్రభు వారు చూసారన్న దేవుని యొక్క ప్రత్యక్షను చూడగల సామర్థ్యం ఉన్నవారని ఆయన కనిపించింది. తర్వాత భవిష్యత్తులో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత ఆయన్ని వాళ్ళని ఒక స్తంభాలుగా వాడుకోవాలన్న ఒక ఉద్దేశం కూడా కలిగి ఉన్నారు దేవుని ప్రణాళికకు అని నాకు అర్థమైందన్న.
చాలా సందర్భాల్లో ఆ ముగ్గురే ఉన్నారు. దానికి ఆ ముగ్గురిని నీ పాయింట్ ఏమంటామా, ఆ ముగ్గురు దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళే బలంగా వాడుకోబోతున్నాడు అని ఆ ముగ్గురిని ప్రత్యేకంగా ఏసై చూశాడు. అదేనా నీ భావన?
అవునన్నా అవును.
ఓ అట్లాగే. రూపాంతరం అన్న ప్రశ్న మీద కూడా చాట్ బాక్స్ లో సమాధానం చెప్తా ఉన్నారు. ఒకటి పుష్ప వేణి గారు అనంతపురం నుంచి తను అన్న మాట, అట్లాగే ఎజ్రా కూడా అంటున్న మాట ఏంటంటే ఏదైనా ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలి ఏది చేసినా. అక్కడ ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలి అన్నకాడ ఈ ముగ్గురినే తీసుకువెళ్లారు. సాక్షాత్మే ప్రభు రూపాంతరం పొందారు అన్న విషయం ఒకరు కాదు కనీసం ఇద్దరు ముగ్గురు ఉండాలి కాబట్టి ముగ్గురు తీసుకువెళ్లారు అని అన్నారు. ఎందుకు ఈ ముగ్గురే అన్న ప్రశ్న దగ్గర కూడా మనం ఇక్కడ సమాధానం లేదు ఆలోచించవచ్చు. సాధారణంగా 12 మంది శిష్యులు ఉన్నా సరే 12 మంది ఎప్పుడు ఏసైకి అందుబాటులో ఉన్నారు అనుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అందుబాటులో 12 మంది ఉంటే మిగతా వాళ్ళు పక్కన పెట్టి ముగ్గురినే తీసుకెళ్లారు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ముగ్గురు డెడికేటెడ్ గా ఉన్నారని చాలా సార్లు బైబిల్ పండితులు ఏమంటారంటే వీళ్ళ ముగ్గురు క్లోజ్ సర్కిల్లో ఉన్నారు. ఆ 12 మందిలో ఎప్పుడు ఏసైకి వీళ్ళు అందుబాటులో ఉన్నారు అని అంటారు. అట్లా మనం తీసుకోవచ్చు. ముందుకెళ్దాం. శ్రీను వచ్చిన మీద మాట్లాడగలిగారు. రూపాంతరం అన్న మాట దగ్గర కూడా మాట్లాడుతున్నారు. చాట్ బాక్స్ లో ఉన్నారంటే రూపాంతరం అంటే మహిమ శరీరంగా మారటం. మీనాక్షి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అంటున్నారు మహిమ శరీరంగా మారటం అన్న మాట మాట్లాడారు. తర్వాత అనురాధ అంటున్నారు కాదు. సో మొదటి హతసాక్షి కూడా ఈ ముగ్గురులో మొదటి వ్యక్తి యాకోబే అయ్యాడు అని ముగ్గురు కోసం మాట్లాడుతున్నారు. రూపాంతరం అన్న దాని దగ్గర ఈ రోమపత్రిక 12వ అధ్యాయానికి వచ్చేసి మనసు మారి రూపాంతరం చెందటం మార్పు చెందటం అని మాట్లాడుతున్నారు. ఎవరో స్వామి అంటాడు. వచనాన్ని కోట్ చేశారు. ఆ వచనానికి అర్థం ఏంటని అడుగుతున్నాం. అది మాట్లాడితే బాగుంటది. సో రూపాంతరం అన్న దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చేసామా మాట్లాడండి.
రూపాంతరం అంటే లోపల ఉన్న స్వభావం అనేది బయటికి బయట కనిపించడం అని అనుకుంటున్నానన్నా. రూపం మారినట్టు కనిపించడం, లోపల ఉన్న స్వభావం బయటికి కనిపించడం అని అర్థం అని నేను అనుకుంటున్నానన్నా.
లోపల ఉన్న స్వభావం బయటకి కనిపిస్తుందమ్మా? స్వభావం మనం బయట చూడగలుగుతామా?
చూడలేమన్నా.
మరి ఎట్లా మరి చెప్తున్నారు మీరు? మరి కొంచెం లోపల ఉన్న స్వభావం బయటకి ఎట్లా కనిపిస్తుంది? సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో ట్రాన్స్ఫిగరేషన్ అన్నారు. ట్రాన్స్ఫిగరేషన్ అంటే ఫిగర్ మారటం, ఆకారం మారటం, ట్రాన్స్ఫిగరేషన్ అన్నారు. ట్రాన్స్ఫిగరేషన్ అన్న మాట సరిపోద్ది. ఇప్పుడు ఇట్లా ఈ ట్రాన్స్లేషన్ లో ఏ ట్రాన్స్లేషన్ ఇది ఆంబిప బైబుల్ చూస్తా ఉన్నా. ఆంబిప బైబుల్ ఏమన్నారంటే హిజ్ అపియరెన్స్ అండర్వెంట్ ఏ చేంజ్ ఇన్ దేర్ ప్రెసెన్స్, ఆయన కనిపించే రూపం మారింది, అంతరంగం లేకపోతే స్వభావం మారింది అని కాదు. హిజ్ అపియరెన్స్ అండర్వెంట్ ఏ చేంజ్ ఇన్ దేర్ ప్రెసెన్స్, ఆయన కనిపించటం అండ్ వారు చూస్తున్న రూపం మారింది. అది శ్రీను చెప్పింది చక్కగా చెప్పాడు, అది సరిపోతే ఆ ప్రశ్న అడిగిన వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవుతారా, రూపాంతరం అంటే ఏమన్నా మీకు అర్థమైందా. తర్వాత వివరణ వాక్యాల వివరణ ఉంది, ఆయన ముఖం మారింది, వస్త్రాలు మారాయి, అపీరెన్స్ మారటం. ఈ ప్రశ్న అడిగింది ఎవరు? రైట్, ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు రెస్పాండ్ కావట్లా, అడిగారు కాబట్టి ముందుకెళ్తున్నా. మరి నెక్స్ట్ వచనం మీద ఏమన్నా మాట్లాడతారా? నెక్స్ట్ వచనం శ్యాములు 2:3 వచ్చిన నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందమ్మా?
ఏమీ లేదన్నా, ఒకవేళ ఎవరైనా డౌట్ ఏదైనా అడిగితే చెప్పడానికి చెప్పండి.
2:3 మీద శ్యామల చాలా క్లారిటీ ఉంది, మీరేమైనా డౌట్లు అడిగితే తను చెప్పగలుగుతుంది, మాట్లాడచ్చు. 2:3 మీద డౌట్లే కాదు, మీరేమైనా యాడ్ చేయొచ్చు కూడా, అక్కడ ఎలా ఉంది దానికి అర్థం ఇది అని కూడా మీరు మాట్లాడచ్చు. మొదటి వచనం దాటి వెళ్తున్నాం కాబట్టి ఒక్కసారి నేను కామెంటరీ కూడా చదివేస్తాను, దాని వల్ల మొదటి వచ్చిన కామెంటరీ అయిపోద్ది. ఇక్కడ ఏమన్నారంటే ఎత్తైన కొండ అన్నకాడ అది బహుశా హిర్మోను పర్వతము, ఆ పర్వతం హిర్మోను పర్వతం అని కామెంటరీలు ఇచ్చారు. రెండు 3 మీద ఏమైనా మాట్లాడతారా?
ఏలియా గారు అన్ని రథాలతో ఎత్తబడ్డారు కదా సార్, మోషే గారు ఏలియా గారు కలిసి ఆ ప్రదేశానికి రావటానికి ఇద్దరు ఒకే స్థానంలో ఉన్నారా అనేది నా డౌట్ సార్. అది ఎలా వచ్చారు, ఒకే స్థానంలో ఉన్నారా?
మోషే ఏలియాలు వచ్చారు కాబట్టి ఇద్దరు కూడా ఒకే ప్లేస్ నుంచి వచ్చారా అని వచ్చి అడుగుతున్నాడు. శ్యామల ఏమైనా మాట్లాడితే బాగుంటది. ఒక మాట ఇక్కడ రూపాంతరం అన్న దానికోసం గ్రీక్ వర్డ్ కూడా మురళి ఇచ్చాడు. దాని ఏమిటంటే మెటమార్ఫ్ అన్న పదం మూల భాషలో వాడబడింది, అంటే ఒక రూపం నుండి మరొక రూపంలోకి పూర్తిగా మారిపోవడం లేదా పరివర్తన చెందటం అని అంటాడు. థ్యాంక్ యూ మురళి. గొంగలి సీతాకోక చిలకగా మారడం మెటమార్ఫ్, ఆ రూపం మారటం, పై రూపం మారటం, స్వభావం మారటం కాదు. బాగుంది శ్యామల, నీకేమో నచ్చే ప్రశ్న అర్థమైందా?
అన్న వందనాలన్నా, వాళ్ళిద్దరూ ఒక దగ్గర నుండి వచ్చారా అని అడిగారు.
అవును
అన్న, వారిద్దరూ రావటం ఒక చోట నుండే వచ్చారన్న.
ఇద్దరు ఒకే చోట నుంచి వచ్చారని చెప్పేసి అంటున్నా, ఏ చోట అది, ఎక్కడ ఉంటారు చనిపోయిన
వాళ్ళు?
పరదేశంలో ఉంటారు, పరదేశంలో నుంచి ఇద్దరు వచ్చారు. అదేంటి పరలోకం కాదా? పరలోకమా పరదేశ?
మనం మనుషులుగా అయితే మనం చనిపోయిన తర్వాత పరదేశంలో ఉంటామన్న, పరలోకం కాదని నేను అనుకుంటున్నాను.
ఓకే శ్యామల తన సమాధానం చెప్పగలిగారు. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా ఈ పాయింట్ మీద? వాళ్ళిద్దరూ కలిసి వచ్చినట్టుగా ఉంది, వాళ్ళు ఏమైనా కలిసే ఉంటారా, ఒకే ప్లేస్ లో ఉంటారా అని అడిగాడు అచ్చయ్య. ఏమన్నా మాట్లాడితే అచ్చయ్య క్లారిటీ వస్తుంది, మిగతా ఒకరు క్లారిటీ వస్తుంది. స్టడీ టిప్
సార్ నేను కూడా శ్యామల సిస్టర్తో ఏకీభవిస్తున్నాను సార్, కలిసే వచ్చారని.
శ్యామల సిస్టర్తో ఏకీభవిస్తా ఉన్నారు. ఆవిడ రెండు విషయాలు అన్నారు, ఇద్దరు ఒకే ప్లేస్ నుంచి వచ్చారు, అది పరదేశం అని అన్నారు. నువ్వంతే అంటావు, అంతేనమ్మా?
అవును సార్, తీర్పు తీర్చాక పరలోకానికి వెళ్తాము, అందువరకు పరదేశంలో ఉంటామని నేను అనుకుంటున్నాను సార్.
ఓ, తీర్పు జరిగిన తర్వాత అప్పుడు పరలోకానికి వెళ్తారు, అప్పుడు దాకా అందరు పరదేశంలో ఉంటారు. ఇద్దరు ఏకీభవించారు కాబట్టి. చాట్ బాక్స్ లో కూడా ఏసిమణి గారు పరదేశం అన్నారు, ప్రదీప్ డాక్టర్ గారు పరదేశం అన్నారు. కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అందుకే ఈ ప్రశ్న అడిగాను. కొంతమంది ఏమంటారంటే, రెండు ఒకటే అన్నారు వెంకటకృష్ణ గారు, రెండు ఒకటే అన్నారు. యేసుమణి గారు రెండు వేరు వేరు అన్నారు. కవిత గారు ఓల్డ్ పరదేశి న్యూ పరలోకం ఇలా అన్నారు, ఓల్డ్ పరదేశి న్యూ పరలోకం, స్వామి పరదేశు అన్నారు. సందీప్ రిఫరెన్స్ కోట్ చేయండి అని అడుగుతున్నాడు. సుభాషిణి అరుణ్ గారు పరదేశు నుండి అన్నారు. ఏమన్నా వచ్చిన ఏమన్నా కోట్ చేస్తారమ్మా? పరదేశు పరలోకం వేరు వేరు అన్న మాట దగ్గర ఆయన అడుగుతున్నారు కాబట్టి బెటర్ మనం ఒక వచ్చిన దాన్ని ఏమన్నా కోట్ చేయగలిగితే బాగుంటుంది. సరే, ఏమైనా వచ్చిన కోట్ చేస్తారా? చనిపోయిన వాళ్ళు పరదేశకి వెళ్తున్నారు, పరలోకం కాదు అని. మాట్లాడండి, ఇద్దరు ఒకరితో మాట్లాడండి. శ్యామల కృపా బెనర్జీ, నువ్వు అన్మ్యూట్ అయితే శ్యామల డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చూసుకోమ్మా. నువ్వు అన్మ్యూట్ అవగా డిస్టర్బెన్స్ వస్తుంది. కృపా బెనర్జీ, శిలువ మీద ఉన్న దొంగతో ప్రభు మాట్లాడిన మాట, మీరు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్న మాట కోట్ చేస్తున్నారు.
అలాగే పౌలు గారు కొరింథీలకు రాస్తూ, ఒక మనిషిని నేను ఎరుగుతాను, ఆయన పరదేశికి పోయాడు అని చెప్పి కూడా అంటారన్న. 12 కొరింథీ 12
రెండో కొరింథీ 12 కూడా పౌలు చనిపో 14 సంవత్సరాల కిందట చనిపోయిన ఒక వ్యక్తి పరదేశకు వెళ్ళాడు. సరిపోతే ముందుకెళ్దాం. అచ్చే అని ప్రశ్నకి ఏమైనా సమాధానం వచ్చిందా? అచ్చే
సార్ ప్రైజ్లో సార్ కొంతవాటికి కంక్లూడ్ అయింది సార్. ఇంకొక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న సార్. సార్ పేతురు గారు వాళ్ళ పేర్లు ఎలా చెప్పగలిగారు సార్? యేసుప్రభు వారు వారికి చెప్పినట్టుగా కూడా మనం ఇక్కడ చూడలేదు కదా సార్. వాళ్ళ పేర్లు క్లారిటీగా ఏలియా మోషే అని ఎలా చెప్పగలిగారు?
పేతురు గారు వాళ్ళ పేర్లను పేతురు యోహా ఏలియా మోషే కనబడ్డారు అని చెప్పాడు కదా, అలా ఎలా చెప్పగలిగాడు అంటే, చనిపోయి తిరిగి లేచిన తర్వాత, వాళ్ళకి చనిపోయిన తర్వాత పరదేశంలో ఉండి వచ్చిన తర్వాత కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటారా అని అడుగుతున్నాడు. ఏమైనా మాట్లాడతారా ఈ పాయింట్ మీద? శ్యామల నీ పాయింట్ మీద నువ్వు మాట్లాడా ముందు, తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడతారు.
అన్నా క్వశ్చన్ మరొకసారి ప్లీజ్ అన్నా.
పేతురు గారు మోషే ఏలియాను గుర్తుపెట్టారు, ఎలా గుర్తుపట్టగలిగారు అది ప్రశ్న. కూడా కోట్ చేయగలిగారు ఇందాక పర్వేసి అది గుర్తుకోవచ్చు. చేసమ్మా,
ఎలా గుర్తుపట్టగలిగారు అన్నదానికి అది దేవుడి వరకు బయలుపరిచి ఉంటారన్నా.
ఈ దేవుడు బయలుపరిచాడు నాకు మాత్రం తెలీదు అని అన్నారు. బాగుంది, ఇంకేమైనా మాట్లాడతారా మిగతాలు?
వారి సంభాషణ కూడా పేతురు గారు వినుండొచ్చు సార్.
వారి సంభాషణ కూడా పేతురు గారు వినుండొచ్చు. అప్పుడు యేసయ్య హాయ్ మోజెస్, హాయ్ ఏలియా అని పిలిచి ఉంటాడు, అప్పుడు చెప్పగలుగుతున్నాడు అని అంటున్నారు. బాగుంది మీ ఆలోచన కూడా. ఇంకేమన్నా చెప్తారా? క్లయింట్ ఏం నుంచి శామ్యుయేల్ తను ధనవంతుడు పేద లాజరు అబ్రహాం సన్నివేశాన్ని కోట్ చేసి ధనవంతుడు లాజరు అబ్రహాము ఒకరినొకరు గుర్తించగలిగారు కాబట్టి గుర్తుపట్టగలుగుతాము అని మాట్లాడుతున్నాడు. ఇంకేమైనా మాట్లాడతారా?
అన్నా వందనాలన్నా. ఇంతకు ముందు సిస్టరు వారి సంభాషణ వినుండొచ్చు అన్నప్పుడు నాకు డౌట్ వచ్చి చూసానన్నా. లోకసువార్తలో చూస్తే 32-33 వచనాలు చూస్తే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ పేతురు తనతో ఉన్న ఇద్దరు కూడా నిద్రపోయారన్నా. వారు మేల్కొన్నప్పటికీ వీళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. కాబట్టి బైబిల్ పండితులు కూడా వాళ్ళని ఎలా గుర్తుపట్టారు అంటే దేవుడిచ్చిన గ్రహింపు తప్ప మనకి ఎటువంటి ఆధారం లేదని నేను చదివాను.
దేవుడిచ్చిన ఆధారం తప్ప వాళ్ళు ఎలా గుర్తుపట్టారు చెప్పలేము అని అంటున్నారు. రైట్, అచ్చే నీకేమైనా సమాధానం చెప్పగలిగావా?
ప్రజలు సార్ వచ్చింది సార్, కంక్లూడ్ అయ్యింది సార్. సంభాషణ వల్ల కూడా రెండొచ్చు సార్, శిష్యు గారు చక్కగా చెప్పారు సార్. ప్రజలు
సంభాషణ ద్వారా కూడా గుర్తుపట్టుండొచ్చు అంటారు. మరొక లూకాసు వార్తలో ఆ మాట లేదు కానీ మార్కుసు వార్త అనుకుంటాను. పేతురు తెలియకుండానే మాట్లాడాడు అని కూడా రాయబడింది. తెలియకుండా ఆయన అన్నాడు, ఆయన అంత గ్రహింపుతో అంటలేదు, తెలియకుండా మాట్లాడుతున్నాడు అన్న మాట దగ్గర బైబిల్ పండితులు అన్నట్టుగా దేవుని సహాయం అని కూడా మనం ఆలోచించాలి.
9:33 చివరిలో ఉందమ్మా.
9:33 ఆయన నిద్రపోయాడన్న మాట వాస్తవం, ఆయన కొంత గ్రహింపు లేకుండా మాట్లాడతారు వాస్తవం. అయినా సరే మన క్లారిటీ ఇవ్వడం కొరకు గ్రంథకర్త ఆత్మదేవుడు అక్కడ మోషే ఏలియాలు చూపిస్తా ఉన్నా. ముందుకెళ్దాం, వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాడన్న మాట దగ్గర మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరు మరొకరు గుర్తించగలుగుతారు అని ధనవంతుడు లాజర్ సందర్భం నుంచి కూడా మనం మాట్లాడుకుందాం. సరే, శ్యామలా పోర్షన్లో ఇంకేమన్నా మాట్లాడే ఉంటే మాట్లాడచ్చు, మేము ముందుకు వెళ్తా ఉన్నాను. 4వ వచనం, లక్ష్మీనారాయణ గారు మీ వచనంలో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా?
అన్న అక్కడ 3వ వచనం లాస్ట్ లో మోషే ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి అంటే ఇక్కడ మనకి మాట్లాడుచున్నారని ఇచ్చారు కానీ ఏం మాట్లాడుతున్నారనేది ఇవ్వలే అన్న. కానీ లూకాసువార్త 9:31 ఆయన నెరవేర్చబోయే నిర్గమము గురించి మాట్లాడుతుంటున్నారు అన్న క్లారిటీ ఇచ్చారన్న.
వ్యాలిడ్ పాయింట్ అమ్మ, ఇక్కడ మాట్లాడుతున్నారు అన్న మాట ఉంది కానీ ఎజెండా ఏంటి అన్నది మాత్రం లూకాసు వార్తలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చబోయే నిర్గమనం గూర్చి అంటే సిలువ మరణం గూర్చి మాట్లాడుతున్నారు అన్న మాట సిస్టర్ టోట్ చేశారు. బాగుంది. 4వ వచనానికి వెళ్దాం. 4వ వచనానికి వెళ్దాం. 4వ వచనం సహోదరుడు లక్ష్మీనారాయణ గారు మీ వచనాల్లో మీరు మాట్లాడేది ఏమన్నా ఉందండి?
సార్
లక్ష్మీనారాయణ గారు ఒక మాట, ఇంకొక ప్రశ్న ఏమంటారంటే మోషే ఏలియా వీరిద్దరే ఎందుకు వచ్చారు అన్న ఒక ప్రశ్న ఉంది. విచిత్రంగానే ఉంటది, ఏమైనా కొంత మాట్లాడితే బాగుంటది. ఈ ప్రశ్న మళ్ళా శ్యామల నువ్వే మాట్లాడాలి, నీ వచనం మీదే అండి. మోషే ఏలియాలే ఎందుకు వచ్చారు?
పాత నిబంధన కాలంలో చూస్తాను మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉన్నారు, అలాగే ఈ ఏరియా ప్రవక్తల్లో ముఖ్యంగా ప్రతినిధిగా ఉన్నారన్న ప్రవచనాలకి కూడా. అయితే ఇక్కడ ఇంకా కూడా ఉన్నాయన్న. మోషే మామూలుగా ఫిజికల్ గా మరణించారన్న, ఏరియా మరణం చూడకుండా పరలోకానికి కొనుకోబడ్డారు. అయితే యేసుక్రీస్తు వారు సజీవులకు మృతులకు ప్రభువు అని మనకి కొత్త నిబంధనలో ఉన్న విధంగా యేసుక్రీస్తు అదే మోషే మృతుల్లో నుండి అదే ఒక సాక్షిగా, అలాగే ఏలియా
సజీవంగా కొనుపబడిన వారిలో నుండి ఒక సాక్షిగా కూడా వచ్చారన్నా. అలాగే ఏవైతే ప్రవచనాలు పాత నిబంధనలో కోట్ చేసి ఉన్నాయో అవన్నీ యేసుక్రీస్తు వారిని వారిద్దరూ కూడా మెసేయగా అంగీకరిస్తున్నారు అని ఒక సాక్ష్యం ఇవ్వడానికి కూడా వచ్చారని నేను అనుకున్నాను. స్టడీ చేశానన్న వందనాలు.
ఎక్కడ స్టడీ చేసావు గానీ ఫస్ట్ పాయింట్ ఏమన్నావంటే మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు అందరికి ప్రతినిధి అని అని అన్నావు. దాన్ని సజీవవాహిని కామెంటరీలో కూడా దాన్ని రాశారు. దాన్ని మనం సమర్థించడానికి సజీవవాహిని కామెంటరీలో ఆ మాట ఉంది. రైట్, మోషే ఏలియాలు కనబడ్డారన్నా కాడ ధర్మశాస్త్రానికి అంటే పాప విముక్తి గురించిన సాదృశ్యాలు సూచనలతో ఉన్న పాత ఒడంబడికకు ప్రతినిధి మోషే. ధర్మశాస్త్రానికి ప్రతినిధి మోషే. అక్కడ పాప విముక్తి, బలి సిద్ధాంతాలు అవన్నీ అందులో ఉన్నాయి ధర్మశాస్త్రంలో. ప్రవక్తలకు దేవుని రాజ్యం గురించి వారికి వచ్చిన దర్శనాలకు, వాగ్దానాలకు ప్రతినిధి ఏలియా. ప్రవక్తలకు అందరికీ వాళ్ళకి ఇవ్వబడ్డ దర్శనాలు, వాగ్దానాలకు అన్నిటికీ ప్రతినిధి ఏలియా అంటారు. 1400 సంవత్సరాల క్రితమే మోషే మరణించాడు. 900 సంవత్సరాల క్రితం ఏలియా పరలోకానికి ఆరోహమయ్యాడు. మరణం తర్వాత కూడా ఈ మాట ఇందాక అడిగిన దానికి కామెంటర్లు చూస్తాం. మరణం తర్వాత కూడా మనుషులు సమసిపోకుండా ఉంటారనే బైబిల్ సిద్ధాంతాన్ని వీరు ఇలా ప్రత్యక్షం కావడం రుజువు చేస్తుంది. మరణించగానే మనమేమి అదృశ్యమైపోము, ఉనికిని కోల్పోము, మన ఉనికిలో మనం ఉంటాం, మన ఐడెంటిటీలో మనం ఉంటాము, మనలాగే మనం ఉంటాము, మనల్ని గుర్తించగలుగుతాము అని వాక్యం మాట్లాడుతుంది. లూకాసు వార్తలో వారు ఏం మాట్లాడుతున్నారు తెలుపుతుంది అన్న మాట ఆల్రెడీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ ఈ పాయింట్ వరకు బాగానే ఉంది. రెండో పాయింట్ ఏదో మాట్లాడో, మృతులకు సజీవులకు ఆయన ఏదో అని అని మాట్లాడో, అది ఎక్కడ మాట్లాడో కానీ అది మాకు అర్థం కాల, నాకైతే అర్థం కాల. శ్యామల తర్వాత 4 వచ్చిందానికి వెళ్దాం. మరి బాబు ఈ ప్రశ్న అడిగిన వాళ్ళకి మేము ఏదో కొంత క్లారిటీ ఇవ్వగలిగామని భావిస్తా ఉన్నాం. చాట్ బాక్స్ లో ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని పిలిచి అర్థమైందా లేదా అడగలేను. మీరేదో మాట్లాడదు శామ్యుల్ అంటాడు. కొంతమంది మోషే మరణించిన వారు తిరిగి లేవడానికి గుర్తు అంటారు. ఏలియా బ్రతికి ఉన్న వారికి సూచనగా ఉన్నారు అంటారు. ఇది తీసుకోవచ్చా అంటే మరి శ్యామల అట్లాగే చెప్పింది. దానికి సజీవ వాహనం ఇవ్వాలి ఏం చెప్పట్లేదు, నేను కూడా ఏం చెప్పలేను. తీసుకోవచ్చా లేదా అన్న మాట దగ్గర ఐ డోంట్ నో. ఏమన్నా ఈ పాయింట్ మీద ఏమన్నా మాట్లాడతారా? ఈ రెండో పాయింట్ మీద శ్యామల మాట్లాడే రెండో పాయింట్ మీద చనిపోయిన వారికి అందరికీ సింబలైజ్డ్ గా మోషే ఉన్నాడు. పునరుద్ధానమైన వారికి అని అంటాడు. బ్రతికి ఉన్న వారికి అది ఎట్లాగా అవుతుంది? పునరుద్ధానమైన వారు లేకపోతే చనిపోయి పరలోకానికి పరదేశం కొనుకోబడ్డ వారికి సింబాలిక్ గా అంటే మోషే వెళ్ళలేదు, మోషే భూమి మీద ఉడిపడి అందామా? సరే 4వ వచనం లక్ష్మీనారాయణ గారు వచనంలో ఏమైనా మాట్లాడే ఉన్నాయా? లక్ష్మీనారాయణ గారు
సార్ ప్రైజ్ లాడు సార్
ప్రైజ్ లాడు కదా
సార్
ప్రశ్న అడగకపోతే లేవు అడగమని చెప్పండి, తీసుకుందాం. ఉంటే మీరే అడగండి, మీరు ప్రశ్నలు అడగడానికి ఉండదు, మీరే సమాధానం చెప్పాలి ఇక్కడ సిద్ధపడొచ్చు మాట్లాడండి.
ఓకే సార్, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగమని సహోదరులకి మనం చేసుకుంటున్నాను సార్.
అద్భుతం, అంతే. లక్ష్మీనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు, ప్రశ్నలు అడిగితే మీకు సమాధానం చెప్పగలుగుతారు. 4వ వచనం నుంచి
సార్ ఇక్కడ నేను కొంచెం యాడ్ చేస్తాను సార్. ఈ వచనంలో
యాడ్ చేయండి.
ఇక్కడ పేతురు గారు
మనం ఇక్కడ ఉండటం మంచిది అన్నారు. అంటే ఆయన ఆ పరలోక అనుభవాన్ని చూసి మనం ఇక్కడే ఉండటం మంచిది అని ఆయన సొంత అభిప్రాయం యేసు ప్రభు వారితో అంటున్నారు. కానీ తర్వాత చూసినట్లయితే నీకిష్టమైతే అని చెప్పేసి దేవుడి చిత్తానికి కూడా ఆయన అప్పగించుకుంటున్నారు అనేది నాకు అర్థమవుతుంది సార్. ఇక్కడ పర్ణశాలలో యేసుప్రభు వారికి ఒకటి, మోషేకి ఏలియాకి ఒకటి నేను కట్టుదును, అది కూడా మీకు ఇష్టమైతే అంటే తన యేసుప్రభు వారి చిత్తాన్ని ఆ చిత్తాన్ని కనుగొని ఆయనకి ఇష్టమైతేనే ఇక్కడ మనం ఉందాము, ఈ పరలోక అనుభవం ఈ కొండ మీద ఉన్న దర్శనం మనం కలిసి ఇక్కడే ఉండడానికి మంచిది అని ఆయన సొంత ఆలోచనని ప్రభు ఎదుట పెట్టాడు. కానీ దేవుని చిత్తం అయితేనే నేను పర్ణశాలలో కడతానని చెప్పి యేసుప్రభు వారితో అంటున్నారు సార్. అక్కడ ఆయన పేతురు గారు ఆయన సొంత ఆలోచన అయినప్పటికీ యేసుప్రభు వారి చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారంగా చేయాలని ఒక ఆలోచన.
మీరు లక్ష్మీనారాయణ గారు గైడ్లైన్స్ మళ్ళా చదివించింది ఏంటంటే ఒక్క లైన్ లో చెప్పాలి, మీరు చెప్పింది ఆయన 3 సార్లు రిపీట్ చేశారు, మాకు అర్థం కాలేదు బాబు అంటే అప్పుడే రిపీట్ చేయాలి, ఒకసారి చెప్తే అర్థమైంది. ఆయనకి ఉనికోవడం ఇష్టం అనిపించింది, అయినా సరే దేవుని చిత్తాన్ని అడుగుతున్నాడు, అర్థమైంది, రిపీట్ చేయొద్దు. బాగుంది. ఇక్కడ మీకు వచ్చిన ప్రశ్నలు ఏంటంటే ఇక్కడ ఎవరు కర్నూలు టీచర్స్ నుంచి అంటున్నారు, మోషే గారికి సీనాయి కొండ మీద ఏలియా గారికి హోరేబు కొండ మీద దేవుణ్ణి కలుసుకున్న అనుభవం ఉండటం ఈ సందర్భానికి లింక్ చేయవచ్చా సార్ అన్నారు. ఆలోచన బాగుంది, అది మీరు ఆలోచించండి. మనం ఈ వచనాల మీద అక్కడ మీ ఆలోచనలు తీసుకుంటున్నాం కానీ దాని మీద చర్చ పెట్టలేము, టైం సరిపోదు, అందుకోసం చర్చ పెట్టలేకపోతున్నాం. 4వ వచనంలో లక్ష్మీనారాయణ గారు మీకు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే పర్ణశాలలు అంటే ఏమిటి అని అడుగుతున్నారు. పర్ణశాలలు ఎందుకు వేస్తానన్నాడు అని అడుగుతున్నారు. పర్ణశాల మీద ఏమైనా మాట్లాడతారా
సార్? పర్ణశాలలు అంటే ప్రత్యక్షపు గోడారాలు అని అర్థం సార్. అంటే పూర్వకాలం ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుంచి వస్తున్నప్పుడు వాళ్ళ చెర నుంచి బయటకు వస్తున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం కోసం వాళ్ళు త్రోవలోనే ఒక ప్రత్యక్ష ఒక గూడారాన్ని ఏర్పరచుకొని అక్కడే దేవుణ్ణి ఆరాధించడానికి వారు వెసులుబాటు చేసుకునేవాళ్ళు సార్. ఆ గూడారాన్ని ఆ ప్రత్యక్ష గూడారాన్ని పర్ణశాలలుగా అనుకుంటాం సార్.
పర్ణశాలలు అంటే ప్రత్యక్షపు గూడారాలు అన్నారు. ఏమన్నా మాట్లాడతారా మిగతా వాళ్ళు?
సార్ ప్రైజ్ లేడ్ సార్.
చెప్పమ్మా.
వారు పరదేశం నుంచి వచ్చారు కదా సార్, వారి కోసం పర్ణశాలలు కట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్?
పరదేశం నుంచి వచ్చారు, వాళ్ళకి పర్ణశాలలు కట్టడం ఎట్లా అర్థం చేసుకోవాలి? పర్ణశాలలు అన్నాక ఆడ బూట్స్ అని రాశారు. పర్ణశాలలు అంటే బూట్స్, బూత్ అంటే మనకు తెలుసు చిన్న బూతులు అని చెప్పి మనం అంటాం కదా, గుడారాలు అనొచ్చు. ప్రత్యక్షపు గుడారాలు అన్నమాట సహోదరు అన్నాడు, గుడారాలు అనొచ్చు. ఇంకా ఏమైనా మాట్లాడతారా? జస్ట్ లైక్ టెంట్ అన్నారు సుశీల గారు. పుష్పవేణి గారు అంటారు ఆకులతో నిర్మించిన గుడిసె. వారు నివసించడానికి అనుకూలమైన గుడారా. సో అర్థమైంది అనుకుంటున్నాను, అవి గుడారాలు కడదాము అని అనుకున్నాడు ఆయన. టెంపరీ హౌసెస్, తాత్కాలిక నివాసాలు. బాగున్నాయి, మీరు చక్కగా మాట్లాడుతున్నారు. ముందుకెళ్దాం, మరి మీకు ఎట్లాగ అర్థమైంది కాబట్టి ముందుకెళ్దాం. ఇక్కడ కామెంటరీ, పర్వతం పైన ఆ ధన్యకరమైన అనుభవాన్ని కొంతకాలం పొడిగించాలని బహుశా పేతురు కోరిక. పైన బాగుంది ఆ పరలోక అనుభవం అని అనుకున్నాడట, కింద మైదాన ప్రాంతంలో పనికి ఒత్తిడులకు జీవిత సమస్యలకు దూరంగా ఆ శోభ వాతావరణంలో ఎంతకాలం వీలైతే అంతకాలం ఉందామని అతడు తలంచి ఉండవచ్చు. Mark 9:6 వచ్చేసి సజీవాహిని ఏమంటున్నారంటే తాను చెప్పవలసినదేమో అతనికి తెలియక చెప్పాడు. అతను మిగిలి వారు భయపడక ఏదో చెప్పేశారు, దాన్ని రూపకాలు కూడా చూసాం. వాళ్ళు ఏదో ఆ టెన్షన్ లో ఆ తొందరలో మాట్లాడుతున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. తర్వాత మరోసారి అతడు మనుషుల విషయాలపైన మనసు ఉంచుతున్నాడు. అతడేమో యేసుక్రీస్తు ప్రభు ఏమో భూమి మీద ఉన్న ప్రజల రక్షణ కొరకు సిలువ కార్యం చేయడానికి వచ్చాడు. ఆయన ఏమంటాడు, అబ్బే మనకి భూమి మీదకి వెళ్ళి సిడువకాయలు మనకేమో అక్కర్లా, బాగుంది కదా పైన ఉండిపోదావు అని అతడు మనుషుల విషయాలలాగే మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 16 ముందు అధ్యాయంలో మరణించొద్దు ప్రభువా అని చేపట్టుకుని మాట్లాడితే మనుషుల సంగతులు ఆలోచించాడు. ఇక్కడ కూడా ఇక్కడే ఉండిపోదాం ప్రభువా పర్వతం మీద, అతను మరలా మనుషుల విషయాల మీద మనసించుతున్నాడు అని అంటారు. యేసు ఆ కొండ మీదే ఉండిపోయినట్లయితే మనుషులకు పాప విముక్తి కలిగేది కాదు. సో పర్ణశాలులు అని ఎందుకు అన్నాడు అన్న దాని మీద కూడా కొంత క్లారిటీ ఇవ్వగలిగారు. ముందుకెళ్దాం, మరైతే ముందుకెళ్దాం. నెక్స్ట్ 5వ వచనం అచ్చే బ్రదర్, మీ వచనంలో మీరు ఏమైనా మాట్లాడతారా?
ఒక్క పాయింట్ యాడ్ చేసి క్వశ్చన్ కదా సార్. అతను ఇంకా మాట్లాడుచుండగా అనే దానికి పేతురు గారు ఇంకా కంటిన్యూషన్ గా చెప్తా వస్తా ఉన్నాడు. దానికి ప్రకాశమైన మేఘం ఆకాశం నుంచి వచ్చినప్పుడు ఆయన దుడుకుతనాన్ని నువ్వు ఇక్కడ ఆపేసి ఇంకా జరగాల్సింది చెప్పాల్సింది నేను చెప్తానని చెప్పేసి అక్కడ కన్క్లూడ్ చేసి ఆ వచనంలో కొంత క్లారిటీ ఇచ్చినట్టుంది సార్. ఆ క్వశ్చన్ ఏమన్నా చెప్తే నాకు తెలిసినంత వరకు చెప్తాను. ప్రైజ్ లెట్స్
ఓకే బాగుంది. 5వ వచనం మీద అచ్చే క్లారిటీతో ఉన్నాడు. మీరేమన్నా ప్రశ్నలు అడిగితే తను చెప్పగలుగుతాడు, మీరు మాట్లాడవచ్చు. ఒక్క మాట 5వచనంలో ఏమంటున్నారంటే పర్ణం అంటే ఆకు అని అంటే అర్థం. పుష్పవేణి గారు అంటారు పర్ణం అంటే ఆకు, శాల అంటే ఇల్లు, కాబట్టి ఆకులతో చిన్న ఇల్లు కట్టుకుందాము అని మాట్లాడాడు ఆయన అని అన్నారు పుష్పవేణి గారు. ఓకే బాగుంది. 5వ వచనం మీద ఏమైనా ప్రశ్నలు అడగండి, టైం అయిపోయింది. 5వ వచనంతో క్లోజ్ చేసుకుందాము. రేపు 13 వచనాలు కంప్లీట్ చేయాలి, సజీవ వాహిని చూడాలి, తర్వాత అప్లికేషన్ చూడాలి. కాబట్టి మీరు ఇట్లాగా గమ్మును కూర్చునేలా కాకుండా మీరు కాస్త ఇచ్చిన పోర్షన్ మీద చదివి కామెంటరీలు చదివి మార్కు సువార్తలు ఏముంది లూకా సువార్తలు ఏముందో చదివి మీ వచనం మీద మీరు కమాండ్ తో రాగలిగితే మిగతా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు. ఏమన్నా అడగండి చెప్పండి అంటే ఏం మాట్లాడుకోడు కాముగా కూర్చుంటే మీరు మీ జిల్లాల్లో ఇంకెంత కాము కూర్చుంటున్నారని భయం. అక్కడ జిల్లా నాయకులుగా మీరే నడిపించాలి, మీరే మాట్లాడాలి. నాయకుల బైబిల్ స్టడీలో మీరు ఎట్లా మాట్లాడకుండా మౌనవ్రతం పాటిస్తే ఏం ఉపయోగం లేదు. అది మీరు బలహీనంగా ఉన్నారు అన్నదానికి సూచన, అది సరైనది కాదు అని కూడా జ్ఞాపకం చేస్తున్నా. 5వ వచనంలో ప్రశ్నలు ఏమన్నా ఉంటే మీరు మాట్లాడచ్చు. ఏం మాట్లాడరా?
ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రకాశమైన యొక్క మేఘము వారిని కమ్ముకొని, ప్రకాశమైన మేఘము దేనికి సాదృశ్యంగా చెప్పొచ్చు అని అడుగుతున్నాను అన్న. అంటే
ప్రకాశమైన మేఘము వారిని కమ్ముకోవడం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అడిగారు. అచ్చయ్య ఏమైనా మాట్లాడతావా? మేఘం యొక్క రహస్యం చెప్పాలి.
మేఘం అనేది మనం దేవుని యొక్క ఆకాశం నుంచి ఒక మేఘం కమ్మటం అనేది దేవుని యొక్క సారూప్యంగా మనం చూసుకోవచ్చు సార్. మనకి ఏ ఆజ్ఞ ఇచ్చినా ఏం చేసినా సరే ఆకాశం నుంచి దేవుడు మనకి చెప్తాడు కాబట్టి అది అనుకుంటున్నాను సార్. వెలుగుతో నిండిన ఒక మేఘం అని చెప్పి సార్.
దేంతో నిండిన? రైట్. ఎప్పుడైనా దేవుడు మాట్లాడితే సింబాలిక్ గా మేఘం వచ్చింది, అది దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని సన్ని దిగు వచ్చింది అన్నదానికి సాదృశ్యం అని అచ్చి అంటాడు. బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారండి? 5వ వచనం మీద ఇంకేమైనా మాట్లాడతారా
అన్న? నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. పేతురు గారు ఏలియాకి మోషేకి నీకు ఒక ముగ్గురికి 3 పర్ణశాల కడతాము అని యేసు ప్రభు వారిని ఏలియాతోటి మోషేతోటి సమానం చేసినట్టుగా నాకు అనిపించిందన్న. సో పేతురు ఇలా మాట్లాడుతుంటేనే అంటే ఆ ప్రాసెస్ ఇంకా పూర్తి అవ్వలేదు మాట్లాడేది, మేఘం రావటము, మేఘంలో నుంచి దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఆనందిస్తున్నానంటే యేసు ప్రభు వారిని హైలైట్ చేసినట్టు వీరు ముగ్గురు ఒకటి కాదురా బాబు, ఈయన నా కుమారుడు అని చెప్పినట్టు నాకు అర్థమైందన్న. అలాగే మేఘం కోసం వస్తే షికైనా గ్లోరీ, షికైనా మేఘం పాత నిబంధనలో వాళ్ళు బాగా ఎరుగుదురు. సో మేఘంలో నుంచి ఒక స్వరం వచ్చింది, అది ఒక ప్రకాశవంతమైన మేఘం అని అంటే అది నథింగ్ బట్ గాడ్స్ ప్రజెన్స్, విజిబుల్ ఫామ్ లో ఉన్న దేవుడి యొక్క ప్రత్యక్షత అని అర్థమయ్యి, తర్వాత వచనంలో చూస్తే వాళ్ళు బోర్ల పడి ప్రభుని ఆరాధించినట్టు కూడా చూస్తామని. థ్యాంక్ యూ.
బాగుంది కృపా బెనర్జీ. అక్కడ షెకీనా గ్లోరీ అది వాళ్ళకి అలవాటు ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా దేవుడే మాట్లాడుతున్నాడు అన్న దానికి సాదృశ్యంగా మేఘం రావటం. ముగ్గురికి సమానంగా పర్ణశాలు కడతాను, ముగ్గురు సమానమే అని మాట్లాడుతున్నప్పుడు లేదు ముగ్గురు సమానం కాదు, ఆయన మాట వినాలి, మోషే మాట కాదు, ఏలియా మాట కాదు. ఇక్కడ ఏమంటారంటే మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి, యేసయ్య ప్రవక్తలతో సమానం కాదు, యేసయ్య ధర్మశాస్త్రంతో సమానం కాదు. ధర్మశాస్త్రము అట్లాగే ప్రవక్తలు కూడా ఆయన మాటే వినాలి అని ఇక్కడ సమాధానం పరలోకం నుంచి రావటం చూస్తున్నాం. యేసయ్య మాటే పైన యేసయ్య ఆ వారితో సమానం కాదు అని కృపా బెనర్జీ అంటారు. బాగుందమ్మా నీ ఆలోచన. వెంకటకృష్ణ గారు అది అంటారు, ఏలియా మోషే కంటే యేసుక్రీస్తు గొప్పవాడని తెలియపరిచే సందర్భం. ఇక్కడతో ఒకసారి నేను కామెంట్ చదివించేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తే తర్వాత మనం ముందుకెళ్ళిపోతాం. ఐదో వచనం కామెంట్ చదివేస్తున్నా. మేఘం గురించిన రిఫరెన్స్ లు చూడండి, అక్కడ అపొస్తల కార్యాల గ్రంథంలో కూడా మేఘం మీద యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోవడం చూస్తాం. తండ్రి అయిన దేవుడు మోషే కంటే ఏలియా కంటే ఉన్నతంగా అంటే పాత వడంబడిక గ్రంథంలోని గొప్పవారందరికంటే ఎప్పుడైనా భూమిపై జీవించిన వారందరికంటే పైగా యేసు ప్రభువును కనపరిచాడు. యేసు ఎవరితోనూ పోల్చదగని దేవుని కుమారుడు అని మా యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం. ఈయన మాట వినండి అన్న మాటలు కోట్ చేస్తా ఉన్నారు. ఈ లోకంలో మన బ్రతికంతా మన శాశ్వత జీవితం అంతా మనం ఆయన మాటలు విన్నామా లేదా అన్నదే కీలకం. చాలా మంది అయితే ఇతర మనుషుల మాట వింటారు కానీ దేవుని ఏకైక కుమారుని స్వరం మాత్రం వినరు. ఎంత విచారకరం. చాలా కీలకమైన వాక్య భాగం అండి. ధర్మశాస్త్రంలో మాకు మోషే 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 అని వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ మోషే మాట కాదు, ఈసయ మాట వినాలి, ఈయన మాట వినాలి, ఈ ప్రవక్తల గొప్ప అని ప్రవక్తల కంటే గొప్పవాడు ఈయన మాట వినాలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గొప్పతనాన్ని ఈ భాగంలో చూడగలుగుతున్నాం. సజీవ వాహిని కామెంటర్లో కూడా అదే ఇచ్చారు. తర్వాత సువిశేషం గారు అంటారు, యేసును ఎవరితోనూ పోల్చకూడదు. ఓకే మంచి మాట. ఇక్కడితో నేను ఆపేస్తున్నానండి. ఐదు వచనాల మీద మనం చర్చించగలిగా 13 వచనాలు ఉన్నాయి. మిగతా 8 వచనాలు రేపు డిస్కస్ చేయాలి, కామెంటరీ కంప్లీట్ చేయాలి, తర్వాత మనం అప్లికేషన్స్ కు వెళ్ళాలి. కాబట్టి మీరు సిద్ధపాటు కలిగి రేపు ఇట్లాగే వచ్చి కామ్గా కూర్చోవడం కాకుండా నోరు తెరిచి మాట్లాడాలి. హిజియా ఈరోజు ఏమీ మాట్లాడలేదు, భారతీ సిస్టర్ ఏమీ మాట్లాడలేదు, స్రవంతి కూడా మాట్లాడలేదు, తర్వాత సుమా సిస్టర్ అస్సలు మాట్లాడలేదు. మీరు సిస్టర్స్ ని బైబిల్ స్టడీలో పెడదామన్నప్పుడు కిడ్స్ కోఆర్డినేటర్ విమెన్ కోఆర్డినేటర్గా ఉన్నారు, మీరు మాకంటే బాగా చురుగ్గా మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడతారా చూద్దామని తీసుకున్నా. మీరేం మాట్లాడుకోకుండా మీ సహవాసాలు పరుగు తీస్తున్నారు, సిద్ధపాటు కలిగి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సమయాన్ని నేను అధ్యక్షులకు అప్పచెప్పడానికి ముందు ఒక సమయం తీసుకుని మనం విన్న ఈ కొద్ది అంశాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. జరిగిన బైబిల్ స్టడీలో నేర్చుకున్న విషయాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఒకరు సమయం తీసుకుని స్తుతులు చెల్లించాల్సిందిగా స్టడీ టీమ్ కోరుతున్నాను. టైం అయిపోయింది, చిన్నగా ఒకరు స్థుతులు చెల్లిస్తే సమయాన్ని చేద్దాం ప్రార్థన.
ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వాక్యం ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న విషయాలను బట్టి మీకు కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు. యేసు ప్రభా, మీ యొక్క దైవత్వాన్ని మీ యొక్క మానవత్వాన్ని అర్థం చేసుకోవడానికి మీరు లేఖనాలు మాకు ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు రూపాంతరము పొందే అనుభవంని నాయన పేతురు వారు చూడడానికి మీరు కృపను అనుగ్రహించారు. అంతకంటే శ్రేష్టమైన వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు ఏలియా కంటే గొప్పవారిగాను, మోషే కంటే గొప్పవారిగాను, మీరు సాక్షాత్ దేవాది దేవుడి యొక్క కుమారుడిగాను, దేవుడిగాను మీరున్నందుకు మీకు కృతజ్ఞతలు వందనాలు. మిమ్మల్ని మేము కలిగినందుకు నాయన మీకు వందనాలు ప్రభా. మా స్టడీని అంతట్లో మీరు తోడుగా నడిపిస్తూ వచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, మీ మాటలు మేము వినేవారిగా మమ్మల్ని మీరు మలచండి, ఆ రీతిగా మేము జీవించడానికి సహాయం చేస్తారమ్మ. ఏ సినిమాములడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి.
ప్రార్థనలో నడిపించిన సోదరు కృపాకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమయం తిరిగి అడ్జస్ట్ చెప్తా ఉన్నాను.